పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ స్వామి దివ్య అనుగ్రహ విశేషం చేత యోగ ప్రవాహం అనబడేటువంటి ఒక విచారధార సాక్షాత్తు యోగ ప్రవాహమై సాగుతున్నది. ప్రవాహానికి మార్పు ఉండదని, మలుపులు తప్ప మరొక విషయం ఉండదని అనుకున్నాం. ఈ ప్రతి మలుపు కూడా మానవ జీవన గతిని, ధృతిని, ఆదృతిని, వేగాన్ని, గతిని, దానిలో దాగి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక మహాసంగీతాన్ని అంతర్వాహినిగా వినిపించేటువంటి ఒక పరమాద్భుత సుషుమ్నా గీతిక. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అని ఒకటి ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం మిగతా శాస్త్రాల వంటిది కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యానము, యోగము, జ్ఞానము ఈ మూడు ప్రధానమైనవి. ఆధ్యాత్మ శాస్త్రం తెలియాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆధ్యాత్మ శాస్త్రాలన్నీ కూడా అవి అకల్ట్ సైన్సెస్ మాత్రమే కావు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ లెవెల్స్ అంటాం, ESP లెవెల్స్. అంటే ఇంద్రియాతీతమైన, భావాతీతమైన, మనస్సుకి అతీతమైన, లోకాంతర ప్రాణగతమైనటువంటి ఒక విచారధార అది ఆధ్యాత్మ శాస్త్రం. లోకానికి ఇంకా పరిచయం కాని మాట ఇది. కానీ సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడు ఈ పదాన్ని సుమారు 30-40 ఏళ్ల క్రితం వాడారు. స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నప్పుడు ఇప్పటికీ అందరికీ సందేహం. అయితే స్పిరిచువల్ కావాలి లేకపోతే సైంటిస్ట్ కావాలి, ఇదేంటి విచిత్రంగా ఉంది అంటుంటారు, నన్ను ఉద్దేశించి అడుగుతుంటారు. ఇది కూడా ఒక సందర్భం కాబట్టి అది కాసేపు చెప్పుకొని యోగశాస్త్రంలోకి వెళదాం. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎట్లా శాస్త్రాలో, బాటనీ, జువాలజీ ఎట్లా శాస్త్రాలో, మిగతావన్నీ ఎట్లా శాస్త్రాలో, ఆధ్యాత్మ కూడా ఒక శాస్త్రం. ధ్యానం ఆధ్యాత్మ శాస్త్రంలో ఒక ప్రధానమైన భాగం. జ్ఞానము అంతే, యోగం కూడా అంతే. భగవద్గీత ఒక అత్యద్భుతమైనటువంటి యోగశాస్త్రం అది. ఆ యోగశాస్త్రంలో మనం రోజు చెప్పుకునే ప్రపంచం ఉంటుంది, కానీ ఆ ప్రపంచాన్ని ఎట్లా నడిపించాలో మార్గోపదేశం ఉంటుంది. అది ఆత్మ, ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజర్ టు ది సోల్ అండ్ సెల్ఫ్. అందుకనే ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం ఒక మాట బయటకు వచ్చింది, సుషుమ్నా గీతం అనే మాట. ఏమిటి ఆ సుషుమ్నా? మూడే మూడు ప్రధాన నాడులు, ఇడా, పింగళ, సుషుమ్నా. ఇడా పింగళ నాడులు స్పష్టంగా కనిపిస్తుంటాయి, కానీ సుషుమ్నా నాడి కనిపించదు. మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది అది. ఆ ముగిసేటువంటి ఆ సుషుమ్నా ప్రాణనాడి. యోగేశ్వర కృష్ణుడు తన దేహాన్ని వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడు వేటగాడికి ఒక సంకల్పం కలిగించాడు, సుషుమ్నా నాడిని భేదనం చేయమన్నాడు. చెప్పివే చేయించుకున్నాడా అంటే ఆయన కుడివ కాలి బొటన వేలు ఒక చిన్న నీలి పిట్టవలే కనిపించేట్టుగా చేశాడు. కృష్ణుడు బొటన వేలు అనుకోలేదు, నీలి పిట్టని కొట్టాలనుకున్నాడు, కొట్టాడు. సుషుమ్నా నాడి భేదనం జరిగింది. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథి భేదనాలు, గ్రంథి అంటే ముడి అని అర్థం. ఆ ముడులు ఎట్లా విడిపోతాయో సుషుమ్న కూడా అట్లాగే విడిపోయినప్పుడు దేహంలో ఉన్నటువంటి చైతన్యం విశ్వ చైతన్యంలో తన సోర్స్లో కలిసిపోతుంది. ఇది యోగశాస్త్రం, ఇది ఆధ్యాత్మ శాస్త్రం. ఆధ్యాత్మని సైంటిఫిక్గా చెప్పటం మాత్రమే ఆధ్యాత్మ శాస్త్రం కాదు. చాలామంది అనుకుంటారు చాలా సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తారు కాబట్టి ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని, దాని అర్థం నిజానికి అది కానే కాదు. సైన్స్కి లోబడి సైన్స్ కోణంలో గనక ఆధ్యాత్మను చెప్పినట్లయితే అది సైంటిఫిక్ అప్రోచ్ మాత్రమే. సైన్స్ ద్వారా ఎంతవరకు చెప్పగలడో అంతవరకు చెప్తాడు. అధ్యాత్మ శాస్త్రాన్ని ఎరిగినవాడు అంటే ఆ ESP లెవెల్స్ దాటినవాడు, దేనినైనా పరమ పవిత్రంగా భావించగలిగినవాడు, పరమేశ్వరుని యొక్క ప్రతి చలనాన్ని, ప్రకృతిలో జరిగే ప్రతి కదలికని ఈశ్వర లీలగా భావించేవాడు, ఈశ్వర విభూతి తప్ప అన్య విభూతి లేదనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి సిద్ధిలో తన తలపులను రంగరించేటువంటి వాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతాడు. అది దాని అర్థం. అది తెలిస్తే ఈ ప్రవాహం తెలుస్తుంది, లేకపోతే ఇది కూడా ఓ పిల్లకాలువలో స్నానం అయిపోతుంది. పిల్లకాలువకు పూజలు ఎవరు చేయరు. ఈ పిల్లకాలువ గనక నదిని సమీపిస్తే, దాంట్లో కలిస్తే, నదితో పాటు ఇది కూడా పూజలు అందుకుంటుంది. నదులన్నీ కలిస్తే సముద్రానికి పూజ జరుగుతుంది. ఎక్కడ? సాగరం సంగమించేటువంటి వేళ, నదీ సంగమం వేళ, దాన్ని సాగర సంగమం అంటాడు. సాగరం నదిని సంగమిస్తున్నదా, నది సాగరాన్ని సంగమిస్తున్నదా? సాగర సంగమం ఏమిటి? అర్థమే లేదా మాటకి. నదులన్నీ సాగరంలో సంగమిస్తున్నాయి, నదులు వెళ్ళి పరమాత్మలో కలుస్తున్నాయి, జీవాత్మలన్నీ కూడా చలమలుగా, పాయలుగా, నదులుగా, నదీమతల్లులుగా, నదాలుగా అనేక రీతులలో వెళ్ళి వెళ్ళి పల్లాలు ఎరిగి, లోతులు ఎరిగి, తాము ఎక్కడ పుట్టామో మరచిపోయి, ఎరుక లేకుండానే తమ జీవన ప్రస్థానంలో అనేకమైనటువంటి క్షేత్రాలని సుసంపన్నం చేస్తూ, శుభ్రపరుస్తూ, తాము శుభ్రపడుతూ, చివరకు కైవల్యంగా, ఏ రకమైన వికార భావన, వైకల్యం లేకుండా పరమాత్మయందు ఎట్లా లీనమవుతుంటుందో అట్లాగే ఈ పరమాత్మ అనబడేటువంటి సాగరంలోకి జీవుడు అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే జీవుడు కూడా ఒక ప్రవాహమే. ఇంతవరకు మనం ఎత్తి వచ్చిన జన్మలన్నీ కూడా అవి జన్మ ప్రవాహాలు. కొన్నాళ్ళు దేవుడితో కూడి ఉన్నాయి, కొన్నాళ్ళు కూడకుండా ఉన్నాయి. కొన్నాళ్ళు దేవుడు లేడన్నాయి, దేవుడే ఉన్నాడన్నాయి. నమ్మినై, నమ్మలేదు, నమ్మి నమ్మకుండా గడిచినాయి. విజయాలు సాధించినప్పుడు వాటిని మనంగా భావన చేశాం, అపజయాలు ఏర్పడినప్పుడు దేవుడి దయ నా మీద లేదనుకున్నాం. ఇదంతా మనస్సు చేసేటువంటి గారడి. కాబట్టి ఎవరు ఈ జీవుడు అని ఒక చిన్న విచారణ చేసినప్పుడు, పరమాత్మ యొక్క ప్రతి స్వరూపమే జీవుడు. దైవం యొక్క ప్రజ్ఞే ఒక అంశే జీవప్రజ్ఞగా ఉంటుంది. అందుకనే జీవుడు మమ అంశ అన్నాడు భగవద్గీతలో. నా అంశే, జీవుడు నాకంటే భిన్నంగా లేడు. బంగారం ముక్కని కోస్తే బంగారంలో నుంచి బంగారమే వస్తుంది. ఒక తాను బట్ట తీసుకొని దాన్ని కనుక కోస్తే దాంట్లో నుంచి బట్టే వస్తుంది, వేరేదేం రాదే. పరమాత్మలో నుంచి పరిచ్ఛిన్నమైనటువంటి ప్రతి అణువు కూడా భగవత్ సమానమే. భగవంతుడు కానిది లేదు గనక, జీవుడు మాయావరణంలో ఉంటాడు కనుక, జీవుడు అజ్ఞానం చేత, అహంకారం చేత, అనాచారం చేత, అస్పష్టత చేత, అనేకమైన కారణాల చేత, జన్మ జన్మాంతర సంస్కారాల చేత, వాసనల చేత, మూలవాసనల చేత, సాధన లేమి చేత లేదా సాధన బలిమి చేత జీవాత్మ పరమాత్మ భిన్నమనుకుంటాడు. యోగి అయినటువంటి వాడు ఆ పరమాత్మే ఈ జీవాత్మగా ఉన్నదని, త్వమేవాహం న సంశయః, నీకు నాకు తేడా లేదని, కాకపోతే కొన్నాళ్ళు 0 వాట్ బల్బుగా ఉన్నాను, కొన్నాళ్ళు 25 వాట్స్, తర్వాత 1000 వాట్స్, తర్వాత 2000 వాట్స్, ఇంకా నన్ను మొయ్యలేనంత ఒక యోగం ఏర్పడినప్పుడు నీలో ఉన్న వెలుగు, నాలో ఉన్న వెలుగు ఒక్కటై ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావన సాధించుకునేదాకా జీవుడు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అందుకనే యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, మరణాలన్నీ కూడా ఒక చిన్న కామ, ఫుల్ స్టాప్ కాదు అది, ఇప్పటికి ఫుల్ స్టాప్, ఈ పూటకి ఫుల్ స్టాప్, కామా పెడతాం మళ్ళీ జన్మెత్తుతాం. అయ్యా ఎన్నాళ్ళు ఈ జన్మలు ఎత్తాలి అని జన్మ ఎత్తవలసిన అవసరం లేనంత వరకు ఎత్తుతూనే ఉండాలి. పరీక్ష ఎప్పుడు పాస్ అవుతాం అంటే తప్పటం మానేసేదాకా అని అర్థం. అంతేగా ఈ ప్రయత్నం ఎంతవరకు చేయాలి అని అడుగుతాడు. ఇక ప్రయత్నమే అక్కరలేని స్థితి వచ్చేదాకా ఎవరిస్తారు ఇది? భగవంతుడు తుంచి ఒళ్ళో వేస్తాడా? గురువు పంచి చేతిలో పెడతాడా? ఆ రెండు పనులు వాళ్ళు చేయరు. కానీ అంతకంటే గొప్ప పని చేస్తారు. ఏమిటా పని అంటే మార్గోపదేశనం చేస్తారు. ఈ దారిలో నువ్వు వెళ్ళు, ఈ విషయం నువ్వు తెలుసుకో, ఈ విషయానికి ఇప్పుడు ఈ క్షణాన ఈ అర్థం ఇట్లా. ఉదాహరణకి సత్యసాయి భగవానుడు తమ దివ్యోపన్యాసాలలో చాలా పద్యాలు దొర్లించారు. ముందు ప్రారంభంలో ఒక పద్యం, మధ్యలో సందర్భవశాత్తు ఒక పద్యం, చివరగా తొలినాళ్లలో పద్యం లేదా చివరిలో భజన. ఇది ఒక స్ట్రక్చర్. ఆ పద్యాలకి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అదే పద్యం స్వామిది ఇచ్చి కాస్త అర్థం చెప్పండి అంటే ఆయన స్థాయిలో, ఆయన ఎవరికి బోధిస్తున్నారో వారి స్థాయిలో ఆ పద్యానికి అర్థం చెప్తాడు. కాలేజీ లెవెల్కి వచ్చిన వాడికి అదే అర్థం చెప్పడు. పద్యం అదే, విషయం అదే, చెప్పిన మాటలవే, అదే తెలుగు. పద్యంలో ఏం మార్పు లేదు, అర్థం మారిపోతుంది. అధ్యాత్మయోగంలో అదే పద్యానికి వ్యాఖ్యానం చేసినప్పుడు పరమ రమణీయమైనటువంటి పుంఖానుపుంఖంగా ఎన్నెన్ని శాస్త్రాలు దాని నిండా ఇమిడి ఉన్నాయో ఒక మానవుడి మేధ అందుకోలేదు. ఇట్ కెనాట్ కాంప్రహెండ్. పైకో చిన్న పద్యంలా కనిపిస్తుంది అది. అద్వైతామృతధార కురియ అంతరంగమనడి పాత్ర తెరచి ఉంచు, బోర్లించి ఉండగా బొట్టైన చిక్కదు, తెరచి ఉంచిన చాలు తరచనగును. టు కీప్ ఇట్ ఓపెన్. అయినప్పుడు పద్యం యొక్క మాధుర్యం ఒక స్థాయి, పద్యం యొక్క తాత్పర్యం ఒక స్థాయి, ఆ పద్యాన్ని సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంతో సమన్వయం చేసుకుని చెప్పుకునేటువంటిది అది తత్వచింతనాధార. కాబట్టి ఎంతమాత్రమున ఎవరు తలచిన అన్నాడుగా అన్నమా చెల్లవారు. నీటి కొలది తామెరా అన్నాడుగా, పిండి కొద్ది నిప్పట్టు అన్నాడుగా. అంటే నిప్పుల మీద గాల్చిన అట్టు నిప్పట్టు అని. అది చాలా రొట్టెలు కావాలి, పిండి తక్కువ ఉంది, కాదే. ఎంత పిండో అంత, ఎంత మేధో అంత, ఎంత ఆలోచనో అంత, ఎంత సాధనో అంత. జన్మాంతర సంస్కారమైనటువంటి ఒక భావనా భూమికలో నుంచి యోగత్వాన్ని రససిద్ధం చేసుకున్నవాడు దానిని దర్శనం చేస్తాడు. యోగత్వానికి వెళ్ళబోయే ముందు ఋషి అంటే ఎవడో కూడా తెలుసుకోవాలి. కృషి చేస్తే మనిషి ఋషి అయిపోతాడు అనే పాట వింటూ ఉంటాం, కాదు. ఋషి అంటే ఎవరంటే ఒక మంత్రభాగంలో ఉన్నటువంటి బీజాక్షరాలను చూసి, బీజాక్షరాల వెనక ఉన్నటువంటి అధిష్టాన పరదైవతాన్ని దర్శనం చేయగలిగితే వాడు ఋషి అవుతాడు. అంతే, కృషి చేస్తే లాభం పొందుతాడు, ఋషి అయితే దర్శనాన్ని పొందుతాడు. అక్కడ ఆ కృషి ఆధ్యాత్మిక కృషి గనక అయితే వాడు ఋషి అవుతాడు. భౌతికమైన కృషి అయితే తన రంగంలో నంబర్ వన్ నంబర్ టూ ఏదో ఒక స్థాయికి వెళ్తాడు. తొలి రోజున త్రైలింగ స్వామి నిన్నటి విచారణలో శ్యామాచరణ లాహిరి మహాశయుల దాంట్లోనే కాస్త సూచీప్రాయంగా, తలాస్పర్శగా, కాస్త అటు ఇటుగా పరమహంస యోగానంద కంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ అది కూడా కాస్త విచారణ చేశాం. అందుకనే పునః మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. లాహిరి మహాశయుడి యొక్క ఉదాత్త ఆశయాలని, మహిమాన్విత స్వరూపాన్ని, స్వభావాన్ని ఒక వైదాంతిక భూమికలోకి తీసుకుని వచ్చి ప్రధానంగా భగవద్గీత మీద జీసస్ క్రైస్ట్ని అంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటువంటి క్రిస్టియన్స్కి కృష్ణత్వము క్రీస్తత్వము రెండు సుమారుగా ఒకటే అని పరమహంస యోగానంద ఆ ఆడియన్స్కి చెప్పారు. రెండవది ఫెంచింగ్ ద థ్రస్ట్ అని ఇంకో బుక్ రాశారు ఆయన. అంటే దాహాన్ని తీర్చుకోవటం, ఏ దాహం అని. దాన్ని స్వామి చాలా అందమైనటువంటి మాటల్లో, స్వామి సాహిత్యంలో ఇవన్నీ దొర్లుతాయి. తృష్ణ ఉన్నవాడికి కృష్ణానది పొట్టలో నింపినా తృష్ణ తీరదు, ప్రాపంచికమైన తృష్ణ తొలగాలి. కృష్ణుడు ఏర్పడితే తృష్ణ తీరుతుంది అంటాడు స్వామి. చూడండి, తృష్ణ అంటే తీరని దాహం. తీరని దాహం ప్రపంచం మిగులుస్తుంది, తీరే దాహం అధ్యాత్మశాస్త్రం అనుగ్రహిస్తుంది. వాడికి అన్నీ చాలు, నిజానికి ఏం అక్కర్లేదు, ఊరికే కావలసినట్టుగా ఉన్నట్లు అనిపిస్తాడు. ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్, వాడికి ఏమీ అక్కర్లేదు. ఆ అక్కరలేని తనమే అన్నీ ఉన్నతనం, ఆ అక్కరలేని తనమే నిండుతనం, ఆ అక్కరలేని తనమే వైరాగ్యం, అదే వైభోగం. ఏ వైభోగం అది? ఆధ్యాత్మిక వైభోగం. కాబట్టి పరమహంస యోగానందులు దాంతోపాటుగా మూడో పుస్తకం రాశారు, దాని పేరు డివైన్ రొమాన్స్. పేరు గమ్మత్తుగా అనిపిస్తుంది, ఎప్పుడైనా మీకు వీలుంటే చదవండి, ఆనందంగా ఉంటుంది. చదివే తీరులో చదవాలి, దానికి కొంత పరిణితి కావాలి, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆధ్యాత్మిక రంగంలో కొంత ట్రైనింగ్ అయి ఉండాలి, లేదా పరమగురువుల అనుగ్రహం ఉంటే అది కూడా అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. బట్ క్వెంచింగ్ ద థ్రస్ట్ కంటే ద డివైన్ రొమాన్స్ అనేటువంటి బుక్ అంటే పరమేశ్వరుడి యొక్క భావంతో మన భావాన్ని కలపటం. దాన్ని స్వామి అచ్చ తెలుగులో భగవద్రతి అన్నారని నిన్న చెప్పుకున్నాను. ఆ భగవద్రతే డివైన్ రొమాన్స్ అంటే. ఈ మాటలన్నీ, అనేకమైన మాటలు మనస్సుకి తాకుతున్నప్పుడు ఒక్క మాట మాత్రం మనస్సులో నిలబడిపోతుంది, ఈ స్వామి, ఈ సత్యసాయి భగవానుడు చెప్పనిదంటూ ఇంకా అసలు ఏమన్నా ఉన్నదా? ఆశ్చర్యపోతాం. చెప్పినవే, చెప్పబడినవే, కానీ పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ జ్ఞాని కంటే జ్ఞాని గొప్పవాడని, జ్ఞాని కంటే ఆ గొప్పదనం అనేది కంపారిజన్ కాదు, ఒక స్థితి. ఏ తర్వాత బి అంటాం, ఏ కావాలి బి కావాలి రెండు కావాలి, ఏ లేని బి ఏం చేసుకుంటాం, బి లేని ఏం చేసుకుంటాం. ఏ తర్వాత బి అన్నట్లుగా జ్ఞాని తర్వాత జ్ఞాని, జ్ఞాని తర్వాత యోగి. ఈ మధ్యలో జ్ఞానికి యోగికి మధ్యలో తపస్వి అనొకడు ఉన్నాడు. ఇదంతా శరీరము మనస్సు చేసేటువంటి ఒక సాధన. యోగి ఇంకా సాధన చేయటానికి ఏమి ఉండదు. యోగి తనతో ముందు తాను కూడి ఉంటాడు, దాంతోపాటే నిశ్చలమైనటువంటి పరబ్రహ్మంతో కూడా కూడి ఉంటాడు. అంటే రెండుగా కూడి ఉన్నాడా? తనను పరబ్రహ్మమునుగా, తన యందు పరబ్రహ్మమును ప్రతిష్ఠించుకొని తనతో తాను కూడి ఉన్నటువంటి వాడు మాత్రమే యోగి. మిగతావన్నీ కూడా మనం తగిలించుకునే బిరుదులే. యోగి అయిన వాడు ఈ ప్రపంచం కనిపిస్తున్నా, ప్రపంచంలో జరుగుతున్న అనేకానేకమైన సంఘటనలు ఆయన చుట్టూనే జరుగుతున్నా, ఏం జరగనట్లే కూర్చొని ఉంటాడు. యోగతారావళిలో శంకర భగవత్పాదులు చిట్ట చివరి శ్లోకం 27వ శ్లోకం అది, ప్రకాశమానే పరమాత్మ భానవు అంటే ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, ప్రపంచం నడుస్తున్నది, దాని గతిశీలంగా వెళుతూ ఉన్నది. ఇంత జరిగిన ఈ యోగి ఏం పట్టనట్లుంటాడే, ఏం చూడనట్లుగా ఉంటాడే అంటాడాయన. అంటే పట్టినట్లు, పట్టి పట్టనట్లు, అర్ధ నిమీలితంగా, గోచరాగోచరంగా, తనదేమీ కానట్లు, తన ప్రమేయం లేనట్లు మన పక్కనే కూర్చుంటాడు, మనలాగానే ఉంటాడు, మన భాష మాట్లాడుతుంటాడు, కానీ ఏం పట్టదు. అది యోగి యొక్క లక్షణం. ఈ యోగి యొక్క లక్షణాలు శాస్త్రగతంగా చాలా చెప్పబడ్డాయి. గురువు లక్షణాలు మనం విచారణ చేశాం. శాంతిర్నితాంతమహిత పరమాశక్తి వైరాగ్యమద్భుతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం అని గురుస్వరూపాన్ని వర్ణిస్తాం. శాంతము, కరుణ, మధురవర్తన, వైరాగ్యము, అజ్ఞానాన్ని ఖండించగలిగినటువంటి జ్ఞానఖడ్గము, అన్నింటికంటే స్వీట్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఈయన నా గురువు అంటున్నాం. ఈయన నీ గురువని ఎలా చెప్పగలవు? ఈ లక్షణాలు ఆయనవి, నీకేం లాభం? అంటే అటువంటి మహాత్ముడి ఆవరణానికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దాన్ని బట్టి ఆయన మన గురువుని నిర్ణయించుకోవాలి. ముందు మనస్సులో అలజడి తగ్గుతుంది, ఆతృత తగ్గుతుంది, తాపత్రయం తగ్గుతుంది, భావతీవ్రత తగ్గుతుంది, మనస్సు ఒక మార్తవాన్ని సంతరించుకుంటుంది, భాష ఒక సంస్కారాన్ని అద్దుకుంటుంది, లోపల జరుగుతున్నటువంటి సర్వ వికార భావనలు దెద్దబడతాయి. ఇది గురువు యొక్క లక్షణం. ఆయన ఏం మాట్లాడలే మనతో, మంత్రం చెప్పలేదు, తంత్రం చెప్పలేదు, తాయిత్తివ్వలేదు, ఏం చేయలే. ఆయన దగ్గరికి వెళ్ళాం మనం, వెళ్ళగానే ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక భావావరణం ఏర్పడుతున్నది, భావావరణంలో నుంచి ఒక భావనావరణం సృష్టించబడుతున్నది, భావనావరణంలో నుంచి సర్వావరణాలు శూన్యమై లయమై లీనమై మహాశూన్య స్థితిలో ఏమీ లేనటువంటి ఒక మహానిశ్శబ్దం ఆవరిస్తున్నది. ఆ నిశ్శబ్ద భూమికే బ్రహ్మము యొక్క కదలనితనం, అది అచల స్థితి. ఇంకా ఎదురుగ్గా గురువు కూర్చునున్నాడు, మనస్సు ఇంకా పారాడుతున్నది, తారాడుతున్నది, ఏవో ఆలోచనలు కలుగుతున్నాయి. ఇటువంటి ప్రపంచంలోనే ఈ గురువు ఎట్లా ఉండగలుగుతున్నాడు అని మళ్ళీ మనమే ప్రశ్నించుకుంటున్నాం. మరి ఆ గురువు ఏం చేస్తున్నాడు? ఏం ప్రశ్నించటంలే, తనకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని, డ్యూటీని తాను చేస్తున్నాడు. దేన్ని ఆశించి? దేనిని ఆశించకుండా, ఏమీ అక్కర లేకుండా, ఏమీ అక్కర లేకుండా ఏదన్నా పనిచేసేవాడి ప్రపంచంలో ఉన్నాడా అంటే యోగి ఉంటాడు, ఒక గురువు ఉంటాడు, వాడికేం అక్కర్లేదు. శంకర భగవత్పాదుల్ని ప్రశ్న వేశారు, అయ్యా మీరు జగద్గురువు కదా, అద్వైత మతంతో పాటు షణ్మత స్థాపనాచార్యుడివి నువ్వు, సర్వజ్ఞుడివి కదా, నీకు కూడా కోరిక ఉంటుందా అంటే ఎందుకుండదన్నారు. ఏమిటా కోరిక? నేను పొందినటువంటి అనుభూతిని అందుకోగలిగిన వాడొక్కడొచ్చితే వాడు వచ్చేదాకా ఈ శరీరంలో నిలకడి చెందటమే కోరిక, ఆ తర్వాత అవసరం లేదు కదా అన్నారు భగవత్పాదులు. ఆయన అన్నారు, కానీ ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? నరేంద్రుడు వచ్చేదాకా రామకృష్ణ గురుదేవులు ఎదురు చూశారు. ఆ నరేంద్రుడు వచ్చిన తర్వాత సర్వశక్తులు ఆయనకి ధారబోసి, నరేన్ నీకోసం కదా ఇంతకాలం నేను ఎదురు చూస్తూ నిలకడి చెందాను, నువ్వు ఇవాళ అందుకున్నావు, నీకన్నీ నేను ఇచ్చేశాను, నిరుపేదనైనాను నరేన్ అన్నారు. ఆ నిరుపేద కావటం చాలా ఇష్టం, ధనవంతుడు కావటం చాలా తేలిక. ఇవాళ ధనవంతులం ఎలా కావాలో అన్ని మార్గాలు మనకి తెలిసిపోతున్నాయి, చిటుకులు చిట్కాలు కదా, క్విక్ మనీ, షార్ట్ మనీ, మనం ఇంకొన్ని దోచచ్చు, దొంగతనం చేయొచ్చు, మోసం చేయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ జ్ఞానాన్ని ఎట్లా సంపాదించటం, మనల్ని మనం ఎట్లా ఎరగటం, దీనికి అడ్డదారి లేదే. మరి ఏది దారి, అసలు దారి ఏది? ముందు జ్ఞానవిక, మనస్సును నియంత్రించుకో, శరీరాన్ని చక్కగా శ్రమ పెట్టు, శరీరానికి కావలసిన అన్ని కదలికలు మెదలికలు దానికి ఇవ్వు, శరీరంలో జరిగే పరమాద్భుత రసాయన చర్యల అన్నింటికీ కూడా కాయకష్టంతో ప్రాణం పోయి ఓంకార ధ్యానం చేయి. 21 సార్లు ఓంకారాన్ని గనక చేస్తే, నిన్న విచారణ చేశాం, మనస్సు దానంతట అదే ఓంకారమేమవుతుంది. అలాగే మనస్సును నియంత్రించు. మనోనియంత్రణ ఒక్క పూటలోనో ఒక్క క్షణంలోనో మటుమాయం అయి అన్నీ పోయి ఇది రాదు. అది రావటానికి చాలా సాధన చేయాలి. ప్రతిరోజు మనం ఈ ఆవరణంలోకి రాగానే సాయి గాయత్రి మనం వింటూ కూర్చుంటాం కాసేపు. అది రిచువల్ కాదు, ఒక యాంబియన్స్, ఒక ఆవరణం క్రియేట్ కావాలి. ఆ ఆవరణంలో సాయి గాయత్రిని వింటున్నప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు, మన భావాలు, మన సంస్కారాలు అన్నీ పరమాత్మగతం కావాలి. ఆ సాయి గాయత్రిలో ఉన్నటువంటి 109వ బీజాక్షరం ఏదైతే ఉన్నదో అది మనకు అనుగ్రహ వరదానం చేస్తుంది. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అనుగ్రహం. కనుకనే ఛానివిక, జ్ఞానివిక, తపస్విక, చివరకు యోగివిక. పరమహంస యోగానంద వారి జీవితాన్ని ముగించటం చాలా ఆశ్చర్యకరంగా ముగించారు. ఆ క్రితం రోజు బ్రిటిష్ హైకమిషనర్తో చాలాసేపు మాట్లాడారు. డిన్నర్లో కూర్చున్నారు, వారికి హోస్ట్ చేశారు. తెల్లవారేసరికి పరమహంస యోగానంద తమ దైహిక కార్యకలాపాన్ని పూర్తిగా ముగించి శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ శరీరం అంటే యోగిక్ బాడీ చాలా రోజులు అట్లా ఉంచారు. అందరూ రావాలి చూడాలని ఉంచుతారు కదా, ఉంచారు. ప్రాణ నిర్గమన సమయంలో ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా వారి దేహం అట్లా ఉన్నదో, అన్ని రోజులు గడిచినప్పటికి కూడా వారి దేహం అట్లాగే ఉన్నది. ఇంకా ఆ దేహం నుంచి పరిమళాలు బయటకు వచ్చినాయి. ఇది యోగ భూమికలో ఏర్పడేటువంటి ఒక సిద్ధి. పరమహంస యోగానంద తర్వాత ఆయన కూడా మనం చూడలే, ఎందుకంటే వారు దేహం వదిలిపెట్టేసరికి మనం ఇంకా పుట్టలేదు. సమకాలీనంగా కాస్త యోగాత్మ విచారణ చేయవలసి వచ్చినట్లయితే, మళ్ళీ మహర్షి అంటే భగవాన్ రమణ మహర్షి అని, భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదులని, యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడని, ధర్మ విగ్రహ స్వరూపము అంటే శ్రీరామచంద్రుడని ఎట్లా మనకి సినానిమ్గా తెలుస్తూ వస్తాయో, యోగి అనగానే ఆధునిక కాలం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేది అరవింద యోగిని.